नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। గోవింద గోవింద పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవతంలో ఉత్తర భాగం కొనసాగుతున్నది. రుక్మిణీ వివాహం, జాంబవతీ పరిణయం, సత్యభామ కళ్యాణం ఈ మూడు పూర్తయ్యాయి. దాంతోపాటు ప్రద్యుమ్నుడి చరిత్ర కూడా విన్నారు. అపూర్వ ఘట్టాలు అవి. పూర్వం ఒక ఇద్దరు దంపతులు తమ కుమారుణ్ణి 5 సంవత్సరాల బాలుండి వెంట పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళారు. హరిద్వార్ వెళ్ళారు వాళ్ళు. హరిద్వార్లో గంగానది ఎంత ప్రవాహంతో ఉంటుందో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అన్ని వేళలో ఉండదు, కానీ అందులో వర్షాకాలంలో అయితే ఇక చెప్పక్కర్లా. ఆ ప్రవాహంలో స్నానం చేయటం మానవ మత్తుడి వల్ల కాదు, గొలుసులు పట్టుకునో కొట్టుకుపోతూ ఉంటాం. ఆ ప్రవాహంలో కుర్రాన్ని గట్టు మీద కూర్చోబెట్టి తల్లిదండ్రులు స్నానానికి వెళ్ళేనప్పుడు కుర్రాడు గబుక్కుని దూకేశాడు, అందులో కొట్టుకుపోయాడు. ఇంకా హరిద్వారులో గంగానదిలో కొట్టుకుపోతే వాడు అయితే మధ్యలో ఎక్కడైనా శవం తేలాలి. శవం అలా కొట్టుకుపోతే బంగాళాఖాతంలో కలుస్తుంది గంగాసాగరంలో. వాడు బతకటం అసంభవం. కుర్రవాడు గంగలో కొట్టుకుపోయాడు. చేతులారా పిల్లవాడిని పట్టించుకోలేదు దిక్కుమాలిన తల్లిదండ్రులు అని ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు వాళ్ళు. అసలు ఎందుకో తెలియదండి, పిల్లల్ని పట్టించుకోరు కొందరు సక్రమంగాను. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అది తల్లిదండ్రుల బాధ్యత. అలా చూడకపోతే దానివల్ల చాలా పరిణామాలు వస్తాయి. సరే, భగవంతుడు ఎలాగో రక్షిస్తాడు అది వేరే విషయం, కానీ నువ్వు రక్షించద్దు. ఆ తర్వాత 7 మొహంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు, వాళ్ళు హరిద్వార్లో పిల్లాన్ని పోగొట్టుకుని అలో లక్షణ అని వెళ్ళిపోయారు. ఎప్పుడిది? 1916 105 ఏళ్ళు అయ్యింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళు రోజు ఆ కొడుకుని తెలుసుకుని ఏడుస్తూనే ఉండేవారు. ఆయు ఉంటే జీవులు ఎలా బతుకుతారు అనడానికి ఉదాహరణ ఈ కథ. ఆ కుర్రాడు హరిద్వార్లో కొట్టుకుపోయి కాశీలో తేలాడు. ఆ కుర్రాడు కొట్టుకుపోయాడు. హరిద్వార్లో కొట్టుకుపోయిన వాడు యమునా నది గంగా కలిసినటువంటి ప్రయాగ క్షేత్రం దగ్గర నుంచి, అసలు అక్కడ ఇంకా ప్రవాహం కదా, ఓ పక్కన యమున నల్లగా ప్రవహిస్తూ ఉంటే ఉరుసుకుంటూ ఎర్రని నీళ్లతో తెల్లని నీళ్లతో గంగ విడుతూ ఉంటుంది. ఆ రెండింటిని చూస్తే ఎలా ఉంటుంది? శివుడు కేశవుడు కలిసి ఉన్నట్టు ఉంటుంది. కేశవుడు నల్లగా ఉంటాడు, శివుడు తెల్లగా ఉంటాడు. శివుడు కేశవుడు కలిసి ప్రవహిస్తున్నారా నదీ రూపంలో అన్నట్టుగా కనిపించి ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కాశీ పోయాడు. కాశీలో ప్రతిదినము దశాశ్వమేధ ఘట్టంలో ఓ స్వామీజీ తెల్లవారుజామున స్నానానికి వెళ్ళేవాడు. వాళ్ళందరూ చిట్ట చివర దత్త బ్రహ్మచారి అని పెట్టుకుంటారన్నమాట. ఆయన పేరు శ్రీ దత్త బ్రహ్మచారి. వాళ్ళందరూ ముందు బ్రహ్మచారులు, తర్వాత సన్యాసులు. ఆయన స్నానం చేస్తుంటే కాళ్ళకి ఏదో చుట్టుకుంది. చూస్తే నాచులా కనపడింది. ఏమిట్రా నాచుని తీయబోతే అది తలా జుట్టును. ఆ జుట్టు కుట్టుకుంటే కుర్రాడు కనపడ్డాడు. శవం కొట్టుకొచ్చిందేమో, కాశీగంగలో శవాలు కొట్టుకుపోయేవి అప్పుడు, ఇప్పుడంటే కాస్త పూర్తిగా కాలుస్తున్నారు కానీ అనుకుని ఎత్తి పారైపోతూ ఉంటే కుర్రవాడు కదిలినట్టు అయ్యిందిట. ఓరి వీడెవడో బతికి ఉన్నాడు అనుకుని ఆయన ఒడ్డుకు తీసి పొట్ట మీద నొక్కితే టక్కును కూర్చున్నాడు వాడు. అసలు ఏం విచిత్రాలండి ఈ సృష్టిలో! ఎక్కడి హరిద్వారం, ఎక్కడి కాశీ, అంత దూరం ప్రయాణం చేసి నదిలో బతికాడు వాడు. అప్పుడు ఆయన ప్రభుదత్త బ్రహ్మచారి అని అతనికి బిరుదు ఇచ్చారు. కృష్ణుణ్ణి ప్రభు అని పిలుస్తారు వాళ్ళు. వైష్ణవ సంప్రదాయంలో కృష్ణుణ్ణి మాత్రమే ప్రభు అంటారు. మీరాకే ప్రభు గిరిధర నాగర జనమ జనమ బలిహారీరే గోవర్ధన గిరిధారి హరి గోవర్ధన గిరిధారి గోవర్ధన గిరిధారి అని మీరా రాయిలా. ఎప్పుడు వాళ్ళ ప్రభు శబ్దం వాడకుండా అసలు కీర్తనలు రాయరు. అందుకని శ్రీకృష్ణ ప్రభు ఇచ్చాడని ప్రభుదత్త బ్రహ్మచారి అని పేరెట్టారు. ఆయన తెల్లగా అందంగా ఉండేవాడు. 5 ఏళ్ళు ఆయనకి సంస్కృతం నేర్పి, వ్యాకరణాలు నేర్పి, తత్వం నేర్పి, తర్కం నేర్పి అన్నిట్లో పండితుడు చేశాడు. ఈ 5 ఏళ్ళు గడిచింది. ఆయనతో పాటు ఈ కుర్రాడు తిరుగుతూ ఉండేవాడు. 5 ఏట వచ్చినవాడు, 10 ఏళ్ళు వచ్చాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి తీరంలో ఉన్నటువంటి రాజమహేంద్ర ప్రాంతంలో ఉన్న ఈ తల్లిదండ్రులు దుఃఖం మరిచిపోవడానికి కాశీ వచ్చారు. తీరా కాశీ వచ్చాక అక్కడ అందరూ అన్నారట, ఎవడో కుర్రాడండి గంగలో కొట్టుకొచ్చాడు, ప్రభుదత్త బ్రహ్మచారిని పేరెట్టారు శ్రీదత్త బ్రహ్మచారి గారు అని చెప్పుకుంటూ ఉంటే వీళ్ళకి ఆశ పుట్టింది. హీ మేబీ అవర్ సన్ అనుకున్నారు పాప వాళ్ళు. అనుకుని ఆయన దగ్గరికి వచ్చిస్తే నిజంగా కొడుకే. 5 ఏళ్ళైనా కుర్రాళ్ళు పెద్ద మార్పులు రావు కదా, అదే మరీ 25 ఏళ్ళు వస్తే మారిపోతారు. ఇప్పుడు ఈయన ఉన్నారనుకోండి, 5 ఏళ్ళ వయసులో చూస్తే ఇప్పుడు ఈయనే సత్యప్రసాద్ అని ఏం తెలుస్తుంది, వాళ్ళు ఆవిడకే తెలియదు. కాబట్టి వార్ధక్యంలో మార్పు వస్తుంది కానీ కొంచెం ఇంచుమించుగా 10-15 ఏళ్ళ వరకు పెద్ద మార్పు రాదు. వెంటనే కొడుకును చూసి పులకించిపోయి నాయనా బాబు అంటే వాడికి అర్థం కాల. అప్పుడు ఆ తండ్రి, నాయన నువ్వు మా అబ్బాయి అన్నట్ట, శ్రీదత్త బ్రహ్మచారి గారికి అర్థమైపోయింది వీళ్ళ అబ్బాయి అని. జరిగింది చెప్పి నువ్వు కొట్టుకొచ్చావరా వీళ్ళు నీ తల్లిదండ్రులు, కానీ ఇప్పుడు నువ్వు ఆశ్రమ స్వీకారం చేసావు, ఆశ్రమం వదిలి తిరిగి గృహస్థాశ్రమంలో కడతావా ఎక్కడే ఉంటావా అంటే ఇంక నాకు ఏ ఆశ్రమం లేదు, తల్లిదండ్రులుగా వాళ్ళని గౌరవిస్తాను కానీ మీరే నా తండ్రి తల్లి అన్నాడు. వాళ్ళు అన్నారు కొడుకు బతికడు చాలండి, ఏ ఆశ్రమంలో ఉంటేనేమిటి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అన్నీ వదులుకుని ఆయన దగ్గరే ఉన్నారు. ఆ కుర్రాడికి కుడివైపున ఇక్కడ ఒక మచ్చ పుట్టుమచ్చ ఉండేదిట, కుడివైపున ఈ కాలర్ బోన్ దగ్గర ఒక పుట్టుమచ్చ ఉండేది. ఆ మచ్చ మాత్రం చాలా అందంగా ఉండేది. ఈ విధంగా మచ్చతో సైతంగా కుర్రాడు వాళ్ళకి వాళ్ళే అనేది తెలిసిపోయింది. అన్నిటికీ మించి ఈ కుడి చేతికి దీన్ని ఏమంటాం మనం, ఈ ప్రాంతాన్ని ఏదో అంటారు మణికట్టు అంటారో లేకపోతే రత్నాల కట్టో కానీ, ఇక్కడ వాళ్ళు చిన్నప్పుడు ఆ కుర్రాడికి శ్రీ అని ఒక అక్షరం రాయించారట పచ్చబొట్టు, అది కూడా ఉంది. ఏవైతేనే వాళ్ళ కొడుకుని తెలిసింది. వాళ్ళు ఆస్తి అమ్ముకుని అక్కడికి వచ్చారు. ఈ ప్రభుదత్త బ్రహ్మచారి గారు చాలా పండితుడయ్యాడు, తల్లిదండ్రులకు కూడా ఆశ్రమంలో చోటిచ్చాడు. కాశీలో చాలా కాలం ఆశ్రమం ఉండి ఆయన ఉండేది. మా నాన్నగారు 1932లో కాశీకి చదువుకోవడానికి వెళ్ళారు. అప్పటికి ఆయనకి 16 ఏళ్ళు. 1916లో ఆయన పుట్టారు. 32లో ఆయన రాచకొండ నరసింహమూర్తి గారు ఒక ఆయన ఉండేవాడు, ఇద్దరు మంచి స్నేహితులు. మొదట్లో కొంతకాలం జంట కవులుగా కూడా కవిత్వం రాశారు. ఈ ఇద్దరు కలిసి కాశీ వెళ్ళారు, అదో పెద్ద కథ. వాళ్ళకి ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఆశ్రయం ఇచ్చారు. మా తండ్రి గారు పరమ సంస్కృత పండితులు, హిందీ పండితులు అయ్యారు. ఆయన ప్రభుదత్త బ్రహ్మచారి గారు భాగవతాన్ని వ్రజభాషలో రాశాడు. వ్రజ భాగవతం అంటారు దాన్ని. వ్రజభాష అంటే సూరదాసు గారి భాష అన్నమాట. ఆ భాషలో భాగవతం రాసి నాన్నగారిని చెప్పమనేవారు. ప్రతిరోజు పురాణం సంవత్సర కాలం కాశీలో ఆయన రాసిన భాగవతాన్ని, సంస్కృత భాగవతాన్ని తులనాత్మకం చేస్తూ అంటే కంపేర్ చేస్తూ పురాణం చెప్పారట. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారి దగ్గర పెరిగిన మా నాన్నగారు చెప్పేవారు అన్నమాట, శ్రీకృష్ణుడు ఆ రూపంలో వచ్చాడు ఆ ప్రభుదత్త బ్రహ్మచారి. చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఏమంటేది అయిపోయేది అన్నమాట. ఇతడు కారణజన్ముడు అని మా నాన్నగారిని దగ్గరికి తీసేవారు ఆయన. అలాగే నాన్నగారు 5 ఏళ్ళు అక్కడ ఉన్నారు, కాశీలో ఉన్నారు, హిందీలో మంచి మంచి పద్యాలు రాశారు. యువతీ యువకు సంధ్యా సమయమే సైర్ కర్రతే ఠాట్టుసే నావే చలాతే దౌడుతే ఇసు ఘాట్టు పర్రువు సుఘాట్టుసే హమ్ బంధు ఏక్కు చెబూతరే పర్రు బయటు ఏ సబ్బు దేక్కుతే క్షణకేలియే ఇసు తీర్థవర్రకో స్వర్గ సమహీ లేట్టితే అని ఆయన అప్పట్లో కాశీగంగ గురించి రాశారు. ఆయన ఈ కథలన్నీ మాకు చెప్పేవారు. కాశీక్షేత్ర మహిమ, మా చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ అదుగా మా అక్కయ్య గారిని, నన్ను, మా పెద్దన్నయ్య గారిని అందరినీ కూర్చోబెట్టి చెప్పేవారు. వాళ్ళందరూ విన్నారు, నేను విన్నాను. నాకు కాశీ పిచ్చ పట్టుకుంది. అందుకే సంస్కృతంలో ప్రవేశించాను, తెలుగులో ప్రవేశించాను. నేను తీర్థయాత్ర క్షణశీలినయ్యాను, వాళ్ళు కూడా తీర్థయాత్ర క్షణశీలురయ్యారు నాతో పాటుగా. ఆ మహానుభావుడు ప్రభుదత్త బ్రహ్మచారి గారు పిలిస్తే ఇప్పటికీ పలుకుతాడు. మా నాన్నగారికి చాలా కాలం ఆయన ఇచ్చిన పుస్తకం భక్తితో పూజించే అలవాటు ఉండేది. పూజామందిరంలో పెట్టుకుని ఆయన సప్రేమ్ పురస్కారం రాసి ఇచ్చినట్టు సంతకం చేసిన పుస్తకం అన్నమాట అది. ఆ పుస్తకం ఉండేది, మేము పూజించేవాళ్ళం మా చిన్నప్పుడు. చాలా గొప్ప పుస్తకం అది. ఎందుకు చెప్తున్నాను ఇది, ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు నాకు ఎప్పుడన్నా కనబడితే అదనమాట సూర్యబాబు గారికి అనుభూతి కలగడం. గురువుని భక్తితో కొలిస్తే గురువుగారికి అనుభూతి కలిగినప్పుడు శిష్యులకు కలుగుతూ ఉండడం ఇందులో చాలామందికి కలిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇవేమి అతిశయోక్తులు అవ్వవు, కొంచెం ఆత్మబంధం కావాలి. ఆత్మబంధం ఉంటే పరమాత్ముడు ఇక్కడే ఉంటాడు. అందుకే మంచంగాతో కఠౌతీమే గంగా, మనస్సు పవిత్రంగా ఉంటే నీ దగ్గరున్న కమండలం నీ పంచపాత్రలో ఉన్న నీళ్లలో గంగ చేరుతుంది. మనస్సు అపవిత్రంగా ఉన్నంత వరకు, అవతల వాడి మీద నమ్మకం లేనంత వరకు గంగ కూడా మూసినది నీరైపోతుంది. కాశీ నీరు కూడా మూసి ఎందుకు అవుతుందంటే నీకు నమ్మకం లేక. ఒక్కసారి కళ్ళు మూసుకోండి మీరు, పరమాత్ముడు హృదయంలో కనపడకపోతే అడగండి. అందుకనే మహానుభావులు కబీర్దాసు లాంటి వాళ్ళు ఘట్ట ఘట్టమేవహ సాయి రమత కటుక వచన మత బోల్లురే అన్నారు. ప్రతి శరీరంలో ఆ పరమాత్మ ఉన్నాడు. కటుగా ఎవరితో ప్రవర్తించకుండా ప్రేమగా మాట్లాడు, ప్రేమతో దగ్గరికి తీసుకో అని చెప్పారన్నమాట. అటువంటి ప్రేమ గుణం పరమాత్ముడైన శివుడిలో ఉంటుంది, శివుడి యొక్క మరొక రూపమైన విష్ణువులో ఉంటుంది. ఆ ఇద్దరు ఒకటే, చాలాసార్లు చెప్పాను కదా, పైకి రెండు రూపాలతోలా కనపడతారు కానీ ఒకటే స్వరూపం అన్నమాట. ఆ కరుణ అనుభవించడానికి తీర్థయాత్రలు చాలా ఉపయోగపడతాయి. తీర్థయాత్రలకు వస్తే మీకు తెలియకుండానే సహనం వచ్చింది. ఇందులో చాలామంది పొద్దుటే 8:30 లేచిపోతారు. ఏమండి, పెందరాళ్ళు 8:30, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చాక 4:00-5:00 లేస్తారు పాపం. ప్రొద్దుటే చెంబుడు కాఫీ పడకపోతే అడుగు కింద పడని వాళ్ళు కూడా కాస్త లేట్ అయినా ఆగుతారు. యజ్ఞం అంటే యజ్ఞానికి పెడుతారు. భాగవతం జరుగుతున్న కాలంలో యజ్ఞం జరగడం అంటే అది ఒక గొప్ప అదృష్టం. ఇప్పుడు జరుగుతున్న లక్ష్మీనారాయణ క్రతువు 1000 అశ్వమేధయాగములతో సమానమట. సాధారణంగా అశ్వమేధయాగం మనం ఎలాగో చేయలేం. రాముడో మహానుభావుడు, ధర్మరాజు హరిశ్చంద్రుడో చెయ్యాలి. ఆ ధర్మరాజుకే పక్కన కృష్ణుడు ఉంటే కానీ చేయలేకపోయాడు, దుర్యోధనుడు చేయలేకపోయాడు, తెలుసుగా మీకు విషయం. కానీ అశ్వమేధయాగం చేయటం చాలా కష్టమని తెలిసినా చెయ్యాలని చాలామంది కోరుకునేవారు. 100 అశ్వమేధయాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. అటువంటిది 1000 అశ్వమేధయాగాలు ఎవరైనా చేయగలరా? కానీ చేసే ఫలితం ఒక్క లక్ష్మీనారాయణ క్రతువు భాగవత సప్తాహ కాలంలో చేస్తున్నప్పుడు చూసినా పాల్గొన్నా వస్తుంది. అది కనుక ఒక్కసారి మనం విడిచిపెడితే మళ్ళీ అలాంటి అవకాశం రమ్మంటే రాదు. ఈ క్షేత్రానికి ద్వారకకి మళ్ళీ రమ్మంటే అంత తేలిక వెంటనే రాగలమా? వస్తే మాత్రం యజ్ఞం చేయగలమా? యజ్ఞం చేస్తే మాత్రం భాగవత సప్తాహం జరుగుతుందా? కాబట్టి జరుగుతున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. పోయిన ఆయువు వెనక్కి రాదు. ఒకసారి విడుచుకున్న అవకాశం రమ్మంటే రాదు. గురువు, కాలము, ఈ రెండు చేజేతులారా జార విడుచుకుంటే మళ్ళీ రావట. ఒక సద్గురువుని ఆశ్రయించాక ఆయనకు దూరం అయితే జీవితంలో ఆ గురువు మళ్ళీ దొరకడు. ఒకసారి కాలాన్ని వ్యర్థం చేస్తే ఆ క్షణం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. కాబట్టి అనుక్షణం పరమాత్మని ధ్యానం చేసి జరిగే కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలి. తీర్థయాత్రల యొక్క మహిమ వినడం కూడా పుణ్యమైన కదా శాస్త్రం చెబుతున్నది. పోయి సేవింపలేకున్నా పుణ్యతీర్థ మహిమ వినుటయు సకల కల్మషహరంబ. స్వయంగా వెళ్ళి సేవించలేకపోయినా పుణ్యతీర్థయాత్రలు చేసిన వాడు ఇంటికి వెళ్ళి వర్ణించి చెబుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు విన్నా సకల కల్మషములు తొలగిపోతాయి, పాపములు తొలగిపోతాయి. అటువంటిది ఇక్కడికి వచ్చాం, వచ్చి సేవిస్తున్నాం. ఆ సమయంలో ఈ యజ్ఞం చూడకపోతే, యజ్ఞంలో ప్రదక్షిణ చేయకపోతే ఉపయోగం ఏముంది? కనీసం యజ్ఞం చేయలేకపోవచ్చు, పాల్గొలేకపోవచ్చు. ప్రదక్షిణ చేయడానికి ఏం కాళ్ళు ఇచ్చాడుగా భగవంతుడు, కాళ్ళు లేకపోతే వేరే విషయం అనుకోండి. ప్రదక్షిణ చేయటం వల్ల ఎన్ని లాభాలు? ఒకటా రెండా? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పత్ అంటే పాదం. ఒక కాలు తీసి కాలు అలా పెట్టేలోపు అగ్నిగుండం చుట్టూ తిరుగుతున్నారు కదా మీరు, అప్పుడు ఏం చేయాలి? కాలు తీసి మళ్ళీ కాలు పెట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి పెట్టి ఎగరలేం కదా కప్పల్లాగా. అప్పుడు మనల్ని ఎగిరితే ప్లవంగాలంటారు. కప్పలాగానో కోతిలాగానో దూకితే అప్పుడు ప్లవగం లేక ప్లవంగం అంటారు. మనం అలా వెళ్ళాం కదా, కాలు తీసి కాలు పెడతాం. ఇలా కాలు తీసి కాలు పెడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ ప్రదక్షిణ వల్ల ఎన్ని లాభాలు తెలుసా? ఏ ఏ పాపాలు తెలిసి కానీ తెలియక కానీ చేసినవి జన్మాంతర కృతానిచ ఈ జన్మలో కాదు అనేక జన్మలలో పూర్వజన్మలలో చేసిన పాపాలు ఇవన్నీ ఆ క్షణమే నశించిపోతాయి. నశ్యంతి అండం లేదు, ప్ర అని ఒక ఉపసర్గ చేర్చారు. ప్ర నశ్యంతి ప్రణశ్యంతి, సర్వనాశనం అయిపోతాయి ఆ పాపాలు, భస్మం అయిపోతాయి. యజ్ఞగుండములో పడిన పూర్ణాహుతి కూడా పూర్తిగా కాలుతుందో లేదో చెప్పలేము, సరిగ్గా మంటలేకపోతే. కానీ మన పాపములు మాత్రం ఆ క్షణమే దూది పింజలు కాలిపోయినట్టుగా బూడిదైపోయి మళ్ళీ మన వెంట రమ్మంటే రావు. అంత మహాపుణ్యం యజ్ఞగుండంలో ప్రదక్షిణ చేస్తే వస్తుంది. అందుకని పూర్వకాలంలో ప్రదక్షిణ చేయమన్నారు. ప్రదక్షిణ చెయ్యండి, దీక్షలు పోనండి, దీక్షాకంకణ ధారణ చేసి దీక్షతో భగవంతుణ్ణి అర్చించమని శాస్త్రములు చెప్పాయి. చేయగా చేయగా ఇవాళ గత రేపైనా బాగుపడతావు నువ్వు. అసలు దీక్షలోకి వెళ్ళకపోతే ఎలాగా? ఇప్పుడు మొదట్లో దీక్ష అంటే తెలియదు, కానీ ఒకసారి మీరు అయ్యప్ప దీక్షో లేకపోతే విష్ణు దీక్షో శివదీక్షో తీసుకున్నారు, అప్పుడు మీకు తెలియకుండానే ఈ దీక్షలో ఉన్న లాభం తెలుస్తుంది. క్రమక్రమంగా మన మనస్సు మారుతుంది. పురాణం వినగా వినగా ఎంతమంది మారారు, పారాయణం చేసి ఎంతమంది మారారు, తీర్థయాత్రలు చేసి ఎంతమంది మారుతున్నారు. అసలు మారని వాడిని పక్కన పెట్టండి, ఇనపగడ్డీలాగా. కానీ చాలామంది ఇవాళ కాకపోతే రేపైనా మారతారు గనక ఈ దీక్షల్లో పాల్గొని ప్రదక్షిణలు చేసి యజ్ఞములు చేయండి. చేయగా 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 ఏదో ఒకనాటికి మన మనస్సు సంపూర్ణ శరణాగతిని పొందుతుంది పరమాత్మని విషయంలో. అప్పుడు మనం తరిస్తాం. అందుకని ఇవన్నీ చెయ్యాలి. కాలినడకన వెళ్ళడం వల్ల కూడా దాన్ని ఒక మహాతపస్సు అన్నారు, కాయిక తపస్సు అంటారు. బద్ధకంతో శరీరాన్ని అలా అట్టే పెట్టకండి. నేను నడవలేనేమో, మా ఆవిడ నడవలేదేమో అనుకోకండి. మీ ఆవిడ నడవగలదు, నువ్వే చేతులు ఆవిడ నడవకుండా చేస్తున్నావు. మా ఆవిడ అయ్యి బాబోయ్ మా ఆవిడ అంటే రేపొద్దున కావిడ మీద మోసుకుపోతే ఆవిడ రాదు కూడా. కాబట్టి నడవనివ్వండి, కొంచెం ఎంత దూరం నడిస్తే అంత దూరం నడుస్తుంది. ఏమవుతుంది? కంప మురిగిపోతుంది. శరీరమును శ్రమ పెట్టి తీర్థయాత్రల్లో తిప్పడాన్ని ఏమంటారు? కాయిక తపస్సు. శరీరాన్ని కష్టపెట్టి చేసే తపస్సు కాయిక తపస్సు. గుడిదాకా నడిచి పెడితే అది కాయిక తపస్సు, యజ్ఞంలో ప్రదక్షిణ చేస్తే కాయిక తపస్సు, నాగేశ్వర జ్యోతిర్లింగం దాకా నడిస్తే దాన్ని కాయిక తపస్సు అన్నారు. అసలు సౌరాష్ట్ర సోమనాథలింగం దాకా నడిస్తే మహాకాయిక తపస్సు అది. ఇక్కడ నుంచి బయలుదేరి మీ ఇంటి దాకా విజయవాడ దాకా నడిచేశారో హైదరాబాద్ దాకా నడిచారో, ఇక అంతకంటే గొప్ప కాయిక తపస్సు లేదు. మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఇక రెండవది వాచిక తపస్సు. ఇదిగో మేము చెబుతున్న పురాణాలు, ఇదొక వాచిక తపస్సు. మీరు చిటికి మటికి గోవింద అంటున్నారా, రామ అంటున్నారా, ఇది వాచిక తపస్సు. మంత్రోచ్చారణ చేస్తున్నారు, అది వాచిక తపస్సు. పవిత్రంగా మాట్లాడుతున్నారు ఇతరులతో, అది వాచిక తపస్సే. వాడు అలాంటి వాట్ట, వీడు ఇలాంటి వాట్ట అని ఇతరుల గురించి చెబితే అది వాచిక తపస్సు కాదు, సర్వనాశనం చేసే లక్షణం అది. కాయిక తపస్సు, వాచిక తపస్సు, తర్వాత మానసిక తపస్సు అని ఉన్నది. ఇక ఇది మనస్సుకు సంబంధించింది. కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని మరిచి హృదయంలోనే ఆత్మారాముణ్ణి దర్శించుకోవడం వాచిక కాయిక తపస్సుల కంటే మించిన గొప్ప తపస్సు అది. మానసిక తపస్సు అంటే ఈ త్రివిధములైన తపస్సులు పూర్వకాలంలో చేశారు. అందులో మీరు చేస్తున్న అపూర్వ తపస్సు ఏమిటి? తీర్థయాత్రలు చేయటం. ఇది మూడు తపస్సులట. అంటే మీరు శరీరాన్ని కష్టపెడుతారు ఎంతో ఎంతో, మనస్సుని లగ్నం చేస్తున్నారు, ఏదో 2 నిమిషాలైనా లగ్నం చేస్తున్నారు కదా. అప్పుడప్పుడు కొన్ని కారణముల చేత ఈ మానసిక తపస్సు చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో చిన్నమెత్తం రావచ్చు కాక. అందుకే ఒకసారి చెప్పాను, కట్టు పొంగలి తెచ్చి పెట్టెను నిద్ర, ఈ నిద్ర ఈ నిద్ర నా పుట, పారాయణ పరుల తరమా వారి తరమా, ఎవరి తరము కాదు. కాబట్టి అప్పుడప్పుడు కొంచెం అలా వెళ్ళినా మళ్ళీ ఇటు వస్తూ ఉంటారు. మానసిక తపస్సు కూడా చాలా అవసరమే. ఇక వాచిక తపస్సు వీలున్నంత వరకు మీ చేత పాటలు పాడిస్తున్నారు. ఇక ఒక ఆయన అయితే వాసుదేవా వాసుదేవా అని 2 చేతులు ఎత్తి వచ్చిన కొన్ని సెంటు కూడా రాసుకొచ్చి చేతులు ఎత్తుతున్నారయ్యి మీకోసమని. పాపం ఆయన కూడా సుగంధ ద్రవ్యాలు పూసుకుని మీ చేత 10 సార్లు అనిపిస్తున్నారు, మిమ్మల్ని బాగు చేస్తున్నారా లేదా. తద్వారా వాక్కుతో కూడా భగవన్ నామస్మరణ చేస్తారు. ఇక ఎంతకంటే త్రివిధ తపస్సు ఎక్కడి నుంచి వస్తుందండి? అందువల్ల మీరు తీర్థయాత్రాచరణశీలురై జీవితాన్ని తరింపజేసుకోవాలి.